నేను అల్పాయుష్కుణ్ణి, నాకెందుకు బ్రహ్మపదం అన్నాడు భాగవతంలో. ఏలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారా నిన్ను అన్నాడు పాపం ఆయన. ప్రభు కృష్ణ వాసుదేవ పరంధామ, నాకెందుకు ఈ బ్రహ్మపదవి? వేదములు కూడా చూడలేని నిన్ను చూచే భక్తులలో ఒక భక్తుడైనా పర్వాలేదు, భక్తుల అరికాలి కింద ఉన్న దుమ్ము నెత్తి మీద వేసుకుంటే చాలు, నాకు ఈ పదవి వద్దని ఆయన అన్నాడు. మనమేమో పదవులు కావాలి, చిన్న చిన్న పదవులు, వార్డు మెంబర్ పదవికి ఇంత స్వార్డు బుచ్చుకు బయలుదేరతాడు వీడు. ఈలోపు వీడి శరీరమే వెళ్ళిపోతుంది. ఎంత వెర్రి, అంతటి ఆయువు కలిగినటువంటి బ్రహ్మదేవుడి పదవి బలాదూరు ఎందుకు పనికిరాదని ఆ మహానుభావుడు అనుకున్నట్ట. దీనికి జ్ఞానము అని పేరు. ఎందుకు చెప్తాను, నేను పుట్టాను, అనేక కల్పములు గడిచాయి, కోటాను కోట్ల సంవత్సరాలు వెళ్ళిపోయాయి, ఎన్నో యుగాలు వెళ్ళాయి, ఇలాంటి బ్రహ్మలు ఎంతోమంది వెళ్ళారు. ఇంతకాలం గడిచిన 5000 సంవత్సరములు నాతో ఘోరముగా యుద్ధము చేసి నన్ను కూడా అలిసిపోయేలాగా చేసిన వాళ్ళు ఇంతవరకు లేరు. ఈ ఇద్దరు వీరులు నాతో యుద్ధం చేసి నన్ను కూడా అలసటకి గురి చేశారు అని విష్ణువు తెలబోయట. పుట్టాను, పుట్టించాను, జగత్తులను పుట్టించాను, కానీ ఇలా యుద్ధం చేసిన వాళ్ళు లేరు అని ఆయన ఆశ్చర్యపోయి, ఇన్నాళ్ళు వీళ్ళు ఎలా యుద్ధం చేయగలిగారు, ఎంత యుద్ధం చేసినా వీళ్ళకి ఎందుకు అలసట రావడం లేదు, అలసట ఎప్పుడూ పొందని నేను కూడా అలిసిపోతున్నానేమిటి అని దివ్య దృష్టితో చూశాట ఆయన. పరమాత్ముడు గనక దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు ఆయనకు అర్థమయ్యింది, ఈ ఇద్దరు నేను నిద్రపోతున్నప్పుడు నా చెవిలో ఉన్న గులిమిలోంచి పుట్టారు, కర్ణమలం నుంచి పుట్టిన వీళ్ళు నా కొడుకులు, కాబట్టి నా పుత్రులు అవ్వడం వల్ల కొంత శక్తి వీళ్ళ దగ్గర ఉన్నది. తరువాత వీళ్ళు ఏం చేశారు, అమ్మ కోసం మహాతపస్సు చేశారు, అమ్మ ప్రత్యక్షమయ్యింది. అమ్మని వీళ్ళు స్వచ్ఛంద మరణం దేహి, మా అంతట మేము చచ్చిపోయే మరణం ప్రసాదించు అని వరం కోరారు. అమ్మవారు తథాస్తు అన్నది. వీళ్ళకి ఎవరి చేతిలో చచ్చే యోగం లేదు, తమ ఎంత తాము చావాలి అని కోరుకుంటేనే వారికి మరణం వస్తుంది, లేదంటే వారికి మరణం రాదు. అదే స్వచ్ఛంద మరణం అంటే. స్వచ్ఛంద మరణం అంటే ఏమిటి, తనంత తాను చావాలని కోరుకున్నప్పుడు మాత్రమే చచ్చిపోయేటటువంటి మరణం, లేదంటే మరణము రాదు. అమ్మవారు వీరికి అటువంటి స్వేచ్ఛ మరణం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళని నేను చంపలేను, ఎంత యుద్ధం చేసినా వాళ్ళు అలా యుద్ధం చేస్తూ ఉంటారు, వాళ్ళు చావరు, నేను ఎలాగో పరమాత్మను కనుక నాకు మరణం ఉండదు, ఈ యుద్ధం అంతం అవ్వదు, వీళ్ళని చంపాలంటే వాళ్ళు తమ ఎంత తాము ఓ శ్రీహరి నీ చేతిలో మేము చచ్చిపోవాలి అని కోరుకోవాలి, కోరుకుంటేనే వాళ్ళు చస్తారు, కానీ వాళ్ళు కోరుకోరు, ఎలా ఇప్పుడు వీళ్ళని చంపడం అనుకుని ఆయన యుద్ధమాపి వారిని పిలిచాడు. ఓ మధుక ఇటుభులారా, రాక్షస వీరులారా, మీ పరాక్రమానికి మెచ్చాను, నేను అనేక కల్పములుగా చాలామంది రాక్షసులతో యుద్ధం చేశాను, వాళ్ళని చంపాను, అనేక ఉపాయాలతో రాక్షసుల్ని వధించాను, కానీ మీలాంటి వీరుల్ని ఎప్పుడూ చూడలేదు, అలసట ఎర్రగని శ్రీహరితో కూడా ఓహరి సాహరి పోరాడగలుగుతున్నారంటే మీరు సామాన్యులు కాదు, కాకపోతే మీకు నాకు తేడా ఉన్నది, మీరు ఇద్దరవ్వడం వల్ల 1 సంవత్సరం ఒకడు యుద్ధం చేసి 2వ సంవత్సరం దాకా మళ్ళీ విశ్రాంతి తీసుకుంటున్నారు, కాబట్టి మీరు 1 సంవత్సరం యుద్ధం, 1 ఏడాది విశ్రాంతి, 2వవాడు మరో సంవత్సరం విశ్రాంతి, 1 సంవత్సరం యుద్ధం చేస్తున్నారు, నేను అవిశ్రాంతంగా యుద్ధం చేస్తున్నాను, కాబట్టి నాకు విశ్రాంతి కావాలి, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని, కొంత సమయం విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మీతో యుద్ధం చేస్తాను, మీరు వీరులు, శ్రాంతే భీతే త్యక్తశస్త్రే బాల లీలే విశేషత. వీరుల యొక్క లక్షణం ఏమిటంటే అలిసిపోయాము అన్న వాళ్ళతో యుద్ధం చెయ్యరు, అలిసిన వాళ్ళతో యుద్ధం చెయ్యరు, భయపడిన వాళ్లతో యుద్ధం చెయ్యరు, వెనుతిరిగి పారిపోయే వాళ్లతో యుద్ధం చెయ్యరు, ఆయుధం విడిచిపెట్టిన వాళ్లతో యుద్ధం చెయ్యరు. మీరు మహావీరులు, నేను అలిశాను గనక అలిసిన వాడితో యుద్ధం చేయడం ధర్మం కాదు. ఏమంటారు, కొంత విశ్రాంతి ఇస్తారా, విశ్రాంతి అయ్యాక మీతో యుద్ధం చేస్తానగానే వాళ్ళు పకపకానవి, నువ్వు ఎంత కాలం కావాలంటే అంత విశ్రాంతి తీసుకో, నీకు విశ్రాంతికి కావలసినంత సమయం ఇస్తాం, నువ్వు మళ్ళీ నీ అంతటా మా దగ్గరకు వచ్చి నేను అలసట నుంచి బయటపడ్డాను, నా అలసట తీరింది, నేను యుద్ధం చేస్తాను అన్నప్పుడు యుద్ధం చేస్తాను, అప్పటిదాకా ఇక్కడే కూర్చుంటాం అని నీళ్లలో కూర్చున్నారట వాళ్ళు. వాళ్ళని అలా కొంత దూరం పంపి ఇప్పుడు శ్రీహరి జగన్మాతని భక్తితో ప్రార్థించాడు. జగదంబ, సమస్త లోకాలకి ఆదిశక్తివి నీవు. ఈ లోకాలలో ఎవరైనా కదలాలన్నా, మెదలాలన్నా, మాట్లాడాలన్నా, తినాలన్నా, ఆఖరికి నిద్రపోవాలన్నా, శరీరంలో మార్పులు రావాలన్నా, ఇవన్నీ ఇచ్చే పరాశక్తివి నీవు. అటువంటి నిన్ను శరణు కోరుతున్నాను. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపియస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరి వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్న విధి హరి గిరిశారాధితాళం కరోతు. జగదంబ, బ్రహ్మ సృష్టిస్తున్నాడని, విష్ణువు పోషిస్తున్నాడని, రుద్రుడు సంహరిస్తున్నాడని లోకం అనుకుంటున్నది. కానీ సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మరూపంలో ఉండేది నీవే, పోషిస్తున్నప్పుడు విష్ణువు రూపంలో ఉండేది నీవే, సంహారం చేస్తున్నప్పుడు రుద్ర రూపంలో ఉండేది నీవే, స్థిరోధానం అంటే వెనక్కి తీసుకుపోతున్నప్పుడు ఈశ్వరీ రూపంలో ఉండేది నీవే, మానవుడు భూమి మీద పుట్టకుండా వాడికి శాశ్వత మోక్షమిచ్చే, అనుగ్రహమిచ్చే సదాశివ రూపంలో ఉండేది నీవే. ఇన్ని రూపములతో పనులు చేస్తున్న ఏకైక శక్తివి నీకు నమస్కారం. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే పేర్లతో ఉండే వాక్స్వరూపిణివి నీవు. నీ ఉంటేనే మేము రకరకాలుగా మాటలని ఉచ్చరించగలుగుతాం. ఆలోచించేది ఒకటి, బయటకు వచ్చేది ఒకటి, ఈ వచ్చే వాక్కు కూడా మంద్రము, మధ్యమము, ఉత్తమము అని పిలువబడుతుంది. ఈ మంద్ర, మధ్య, ఉత్తమ తారాస్థాయిలలో ఉండే వాక్కులన్నీ నీ స్వరూపాలు. నీవు మా బుద్ధిలో ఉంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలో మాకు తెలుస్తుంది. నీవు మా బుద్ధిలో లేకపోతే అనకూడని మాటలని తద్వారా తగాదా తెచ్చుకుంటాం. ఈ విధంగా జీవిని నిరంతరం వాగ్రూపంలో అనుగ్రహించే నీకు నమస్కారం. అందుకే నీకేమని పేరు? వాచ, వాక్స్వరూపిణి అని పేరు. అటువంటి నీకు నమస్కారం. నిజంగానే అమ్మ మనలో వాక్స్వరూపంతో ఉంటేనే మన వాక్కు సరి అయిన వాక్కు అవుతుంది. మాట వల్లే కదా తగాద వస్తుంది. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడినంతకాలం మానవుడు సుఖంగా ఉంటాడు, తన పనులు తాను చేసుకోగలుగుతాడు, ఇతరుల చేత చేయించుకోగలుగుతాడు. అదే మాట సక్రమంగా లేకపోతే ఏమవుతుంది? ఇతరులతో యుద్ధం వస్తుంది. అందువల్ల ఏమన్నారు? ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. ప్రేమగా మాట్లాడితే జంతువులన్నీ వశం అవుతాయి. కుక్కను కూడా టామీ అంటే ఏమి అని దగ్గరకు వచ్చి నాలుగుతో నాకట్లా, అదే కుక్కని ఛీ అనండి, అది భౌ భౌ అంటుంది. జీవులందరూ అటువంటి వాళ్ళేట. ప్రేమతో పిలిస్తే వశం అవుతారు, ప్రేమగా మాట్లాడితే అందరూ సంతోషిస్తారు. నా బాబే బాగున్నావా అంటే బాగున్నానండి అంటారు. అంటే కొంతమందిలండి, నేను చెప్పేది కొంతమంది మొహాలు ఉంటాయి, అవి ఎప్పుడు అంతలగవు. అసలు వాళ్ళకి నవ్వే ఉండదు జీవితంలో. అదేం దరిద్ర బతుకులో తెలియదు, కాలిపోయిన కష్టం బతుకులు అనమాట అది. వాళ్ళని పక్కన పెట్టండి. సహజంగా జీవుల్లో ప్రేమగా పలకరిస్తే సంతోషం కలుగుతుంది. రాగానే అందరినీ అమ్మ బాగున్నావా అంటే రేపు మళ్ళీ ఉపన్యాసానికి వస్తుంది. నీ మొహం తగలయ్యా అన్నానంటే మళ్ళీ అమ్మాయి రేపు పొద్దున ఉపన్యాసానికి వస్తుందా? రాదు. అరే చిన్నపిల్ల కూడా రాదు. చిన్నపిల్ల చక్కగా పాట పాడితే ఎంత బాగా పాడేవి, రేపు పొద్దున ఇంకో పాట పాడంటే గురువుగారు నన్ను పాడమన్నారు వచ్చి అని పొద్దున్నే వచ్చేస్తే అక్కడ కూర్చుంటుంది. నీ పాట బాగాలేదు అన్నావా, నన్ను తిట్టాడు ఆయన, ఇక నేను రానంటుంది వేదిక దగ్గరికి. అందువల్ల ఏమన్నారు? ప్రేమగా మాట్లాడితే అందరూ మన వశం అవుతారు. కాబట్టి అదే కర్తవ్యం మనకి. భగవంతుడు డవ్యవ్వపోయినా మాట్లాడే శక్తి ఇచ్చాడు అనుకుందాం. మూగవాళ్ళం కాదు మనం, మాట్లాడగలుగుతున్నాం. అలాంటప్పుడు ప్రేమగా మాట్లాడడానికి ఏమిటండి? ఏమండి ఇంత అన్నం పెట్టండి అంటే ఏ తల్లినా పెడుతుందిట. నీ మొహం మీద ఈడ్చోటు కొడతాను, నీ మూతి పగల కొడతాను, లడ్డూ పట్టుకొస్తావా కొట్టమంటావా అంటే ఎవరన్నా లడ్డూ పెడతారా? లడ్డూ పెట్టరు. దుడ్డు కరతో నెత్తి మీద ఒకటి పగిలేలో కొడతారు. ఫుడ్ కాదు అక్కడ, గడ్డు సమస్య వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాక్కు వల్లే మనం ప్రపంచాన్ని జయించగలుగుతున్నాం. వాక్కుతోటి ఈ చరాచర జగత్తంతా జయించవచ్చు. వాక్కు బాగా లేకపోతే ఎంత వాడైనా భ్రష్టుడైపోతాడు. ఆ వాక్కు అమ్మ స్వరూపమట, అందుకే అమ్మకి వాచ అని పేరు. ఒక నామం అమ్మవారికి ప్రత్యేకంగా ఉన్నది, సరస్వతి శాస్త్రమయి అని అమ్మవారి నామాల్లో అమ్మని ప్రత్యేకంగా సరస్వతి అన్నారు. స్పష్టముగా సూటిగా ఇతరులకు అర్థమయ్యేలాగా ఆనందం కలిగేలాగా మన నోట్లోంచి బయటకొచ్చే మాటనే సరస్వతి అంటారు. సరహవతి ప్రవహించున్నది. ఏం ప్రవహిస్తోంది? నోట్లోంచి మాట బయటకు వస్తోంది. ఆ మాట మళ్ళీ ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, ప్రేమతో కూడింది అయి ఉండాలి, ఇతరులను ఆకట్టుకునేలా ఉండాలి. నేను ఉపన్యాసాన్ని మొదలుపెట్టి మిమ్మల్ని అందరినీ రోజు నాలుగు బండబూతులు తిడితే ఒక్క కుర్చీలో ఒకడు కనపడతాడా? ఎంత బాగున్నా అసలు అన్నీ బాగుంటేనే జనం రావడం కష్టమైపోతామంటే ఇక రోజు బాత్తు బాత్తుమే బూత్తు హయం తిడితే ఎవడొస్తాడు? అందువల్ల జగన్మాత, వాక్స్వరూపిణివైన నిన్ను ధ్యానం చేస్తున్నాం, మాకు సరి అయిన వాక్కునిచ్చి మమ్మల్ని రక్షించు అని పరిపరి విధములుగా శ్రీహరి అమ్మని ప్రార్థించాడు. మళ్ళీ ఏమన్నాడు? విధి హరి గిరిశ ఆరాధిత అలంకారం కరోతు, విధిహరి గిరిశ ఆరాధిత అలంకరోతు అన్నాడు ఆయన. ఇప్పుడు నేను చదివిన శ్లోకం శ్రగ్ధర అంటారు, చాలా గొప్ప వృత్తం ఇది. ఈ వృత్తంలో శ్రీహరి అమ్మని ధ్యానం చేసినట్టుగా దేవీ భాగవత మహిమ చెబుతున్నది. అమ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత నిరంతరము స్తోత్రములందుకునే నిన్ను మేము ప్రార్థన చేస్తున్నాం, కాపాడు అనగానే అమ్మ ఆకాశంలో ప్రత్యక్షమయ్యింది. కేవలం హరికే కనపడింది ఆవిడ, పక్కనున్న బ్రహ్మకి కనపడలేదు, ఆ పక్కనే విశ్రాంతి తీసుకుంటున్న మధుగైటబులకి కనపడలేదు. ఎవరు ధ్యానం చేశారో వారికి మాత్రమే అమ్మ దర్శనమిస్తుంది. అమ్మ దర్శనమిస్తే దర్శనమిచ్చింది కదా అని అందరూ చూడలేరట. ఎవడు భక్తితో ధ్యానం చేశారో వారికి కనపడుతుంది, తక్కిన వాళ్ళకి ఏం కనపడదు. ఒక్కోసారి మా పీఠానికి కొంతమంది వస్తారు, నేను ఎవరితోటో మాట్లాడుతున్నానంటారు, ఎవరు కనపడరు అక్కడ. ఎందుకని? ఆ కాసేపు నాకు అవసరం కనుక నాకే కనపడుతుంది, వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ కనపడదు. అలాగే ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ చోట్ల భక్తితో భగవద్ధ్యానం చేసినప్పుడు వారికి మాత్రమే భగవంతుడు దర్శనమిస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. హిమాలయ పర్వతాలలో ఇప్పటికి కూడా ఒక గొప్ప గ్రామం ఉన్నది, చాలా పవిత్ర స్థలం. బదరీ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి, మానా ప్రాంతం నుంచి. ఆ ప్రాంతంలో నా చిన్నప్పుడు, నేను ఎప్పుడో చెప్పలేను ఖచ్చితంగా ఫలానా సంవత్సరం అని, ఎందుకంటే అప్పుడు నేను కాలం మీద కంటే ధ్యానం మీదే పెట్టాను. ఆ రోజుల్లో హిమాలయాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఆ భయంకరమైన చలిలో నానాయాతంలో పడ్డం అదంతా అక్కర్లేదు కానీ, అక్కడ ఒక గొప్ప సాధువు కనబడ్డాడు. ఆయన ఎదురుగుండా నిలబడి ఎవరితోటో పెద్ద గొంతుకుతో మాట్లాడుతున్నాడు. కొంతసేపు అయ్యాక, మీరు ఎవరితో మాట్లాడారంటే ఇప్పటిదాకా ఎదురుగుండా ఉన్న ఒక గొప్ప మహాశక్తితో మాట్లాడాను అన్నాడు ఆయన. మరి ఆ శక్తి మీకు కనబడుతోంది, నాకెందుకు కనబడలేదంటే, నేను ప్రార్థించాను, నా శక్తికి లొంగి ఆవిడ దర్శనమిచ్చింది, నీకు ఇంకా అంత యోగం లేదు, నీకు నేనేదో గాలిలో మాట్లాడుతున్నట్టే కనబడుతుంది. ఎవరు ఉపాసిస్తారో వారికి మాత్రమే భగవంతుడు దర్శనమిస్తాడు, తక్కిన వాళ్ళు గోడతో మాట్లాడుతున్నాడు, వీడేవో పిచ్చాడేమో అనుకుంటారు. నేను పిచ్చాడి కాదు నాయన, నన్ను పిచ్చాడు అనుకున్నవాడు పిచ్చివాడు అన్నాడు ఆయన. ఆయన దాదాపు 2-3 తాడి చెట్ల ప్రమాణంలో ఉన్నాడు ఆయన. మహాకాంతి స్వరూపుడు. అలాంటి మహాయోగులు ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నారు. మీరు భక్తితో శ్రద్ధతో ఆరాధించాలి, తొందరపాటు క్షణికోద్రేకం ఉండకూడదు. గురువులతో ప్రయాణం అంటే అనుక్షణం కత్తి మీద సాము లాంటిది. గురువులతో ప్రయాణం చాలా కష్టం, వాళ్ళతో సాధకులు మాత్రమే రాగలుగుతారు. సాధకులు కాని వాళ్ళు ఏమనుకుంటారనమాట, గురువుగారు మనకి డ్రింక్ ఇచ్చారా, బిస్కెట్ తిన్నా అన్నారా, లేకపోతే రాగానే రూమ్ ఇచ్చారా, లేక గురువుగారు మనం తిట్టారా, ఈ భ్రమలో పడతారట. అజ్ఞాన శిష్యులు గురువుల ద్వారా కీర్తిని ఆశిస్తారు, విజ్ఞాన శిష్యులు ఈ కీర్తిని సంపదల్ని ఆశించకుండా మహాసాధకులు అవుతారు. బంగారం ఉంగరం అవ్వాలంటే ఏం చేయాలి? బంగారాన్ని ముద్ద కింద కొనుక్కు తెచ్చి దాని ముందు కొలిమిలో కాల్చాలి, బాగా ఒక పాత్రలో పోసి మూసలో పోసి కరిగిస్తాడు బంగారం పని చేసేవాడు. కొలిమిలో పెట్టి దాన్ని కరిగించి ఆ తర్వాత వస్తువు రూపంలోకి మార్చేటప్పుడు సుత్తితో తెగ కొడతాడు. సుత్తి దెబ్బలు తినగా తినగా ఈ బంగారం కాస్త ఉంగరంగానో గొలుసుగానో కంకణంగానో కాలికి గండపెండేరంగానో ముక్కు పుడకగానో చెవికి కుండలంగానో మారుతుంది. అమ్మో నేను దెబ్బలు తినను అని బంగారం అంటే ఆ బంగారం ఎప్పుడు అలా ముద్ద కిందే ఉంటుంది, అది ఎవరికి ఉపయోగపడదు. వరి అనే ఒక ధాన్యం ఉన్నది. ఈ ధాన్యం అన్నం అవ్వాలంటే ఏం చేయాలి? నీళ్లు పోసి దాన్ని ఎసట్లో పోసి మరగబెడితే, వేడి చేస్తే అప్పుడు ఆ కుక్కర్లో ఉన్న బియ్యం ఈ నీళ్లతో కలిసి అన్నం అవుతుంది, మన కడుపులో కెడుతుంది, పరబ్రహ్మం అవుతుంది. అన్నం పరబ్రహ్మం అన్నాం కానీ వరిని పరబ్రహ్మం వల్ల పనికిరాని రూపంలో ఉన్నప్పుడు అది పరబ్రహ్మ కాదు, అవునా? కాబట్టి అన్నం ఉడకాలంటే బియ్యమునకి ఇంత శిక్ష ఉన్నది. భయంకరమైన వేడిలో నీళ్లలో సలసల మరిగే నీళ్లలో ఉడికిపోతే అది అన్నమయం అన్న నోట్లో కడుతుంది. మీరంతా కూడా సాధకులు. ఈ సాధకులు కూడా అన్నం లాంటి పరబ్రహ్మంగానో ఒక బంగారపు నగలాగానో మారాలంటే ఇన్ని రకాల పరీక్షలు ఎదుర్కోవాలి గురువుల ద్వారా. అంతేగాని గురువు గారు నేను రాగానే నాకు రూమ్ ఇవ్వలేదేమండి, నన్ను మీరు పట్టించుకోలేదేమండి, నాకు బెడ్ ఇవ్వలేదేమండి, బ్రెడ్ ఇవ్వలేదేమంటే నీ బతుకు థ్రెడ్ అవుతుంది, ఉరి థ్రెడ్ అవుతుంది, ఉరితాడవుతుంది. ఎందుకు చెబుతున్నాను అంటే అమ్మ ఇన్ని రకాలైన రూపములతో ఉండి నిరంతరము రక్షిస్తూ ఉంటుంది, ప్రార్థించిన వారికి మాత్రమే దర్శనమిస్తుంది, యోగులకే దర్శనమిస్తుంది. ఆ దర్శనం పొందడానికి మహాసాధన కావాలి. శ్రీహరి సాధకుడు గనక అమ్మని చూచాడు, ఆ అమ్మ కేవలం ఆయనకే దర్శనమిచ్చింది, ఇంకా ప్రక్కనున్న ఎవ్వరూ అమ్మని చూడలేకపోయారట. అప్పుడు శ్రీహరి అమ్మకేస్ తిరిగి, జగన్మాత దర్శనమిచ్చావా, నువ్వు భువన సుందరివి, భువనేశ్వరివి, శ్రీసుందరివి, జగన్మాతవి, పరాశక్తివి, చిచ్చక్తివి, చేతనాస్వరూపిణివి, అటువంటి నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. వీళ్ళకి స్వచ్ఛంద మరణం అనే ఒక వరం ఇచ్చావు, ఆ వరం వల్ల కండ కావరం పెరిగి వీరు బ్రహ్మని కూడా చంపడానికి సిద్ధపడ్డారు. వాళ్ళని నువ్వు సంహరిస్తావా, సంహరించే శక్తి నాకు ఇస్తావా అనగా, ఈ మూర్ఖులు నన్ను కూడా మోసం చేశామనుకున్నారు. సద్గురువుల్ని మహాత్ములు ఎవరు మోసం చేయగలరు? మోసగించబడినట్టుగా నటిస్తాడు ఆయన, ఆయన ఎక్కడికి మోసపోడు. అదో భ్రమ. అవతల వాడిని నేను మోసం చేశానని ఎవడైనా అనుకుంటే అది వాడి భ్రమ తప్ప మరొకటేమీ కాదట. వాడు అలా నటిస్తున్నాడు తాత్కాలికంగా. ఎప్పుడో ఒకప్పుడు ఈ కపటత్వం బయటకు వస్తుంది. కపటత్వం ఎంతకాలం ఉంటుందండి? కాలుష్యము, కపటత్వము, దంభము, వంచకత్వము ఎప్పుడొకప్పుడు బయటపడతాను. నా దగ్గర ఏ శక్తి లేకుండా ఎంతకాలం మోసం చేస్తాను ఏమండి? మోసం ఎంతకాలం దాగుతుంది ఒకవేళ? అందుకే సాధ్యమైనంత వరకు నిష్కపటిగా ఉండాలి, నిర్వంచనుడై ఉండాలి. వంచన వల్ల తాత్కాలిక ప్రయోజనము తప్ప శాశ్వత ప్రయోజనం ఉండదు. ఎప్పటికైనా ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అందువల్ల టీవీగా ఉండాలట. ఈ మూర్ఖులు తపస్సు చేసి నన్ను మెప్పించారు. నేను వాళ్ళకి ప్రత్యక్షమైతే ముందు మరణం లేని వరం ఇమ్మన్నారు, అది కుదరదు అంటే స్వచ్ఛంద మరణం ఇమ్మన్నారు. నేను తథాస్తు అన్నాను. నన్ను వంచారనుకున్నారు వాళ్ళు. స్వచ్ఛంద మరణము అంటే మా అంతట మేము కోరుకుంటే తప్ప మాకు చావు రాదు, మేము కోరుకోము, కాబట్టి మేము అమరులం, దేవతల్లే కాదు అమ్మని కూడా చంపగలం, మోసగించగలిగాం అనుకుంటున్నారు. ఆ మోసానికి ఇంకో మోసం విరుగుడిగా వేస్తాను నేను. వాళ్ళని చంపేటట్లుగా నీకు ఓ శక్తిని ఇస్తున్నాను, మళ్ళీ వాళ్ళని యుద్ధానికి పిలు, తర్వాత సంగతి చూస్తానన్నది అమ్మ. ఇప్పుడు శ్రీహరి విశ్రాంతి పూర్తయింది కనుక, అమ్మ అభయం ఇచ్చింది కనుక రాక్షసుల దగ్గరకు వచ్చాడు. రాక్షస వీరులారా, నా అలసట తొలగింది, రండిక నాతో యుద్ధం చేయడానికి అనగానే ఇద్దరు జబ్బలు తరుచుకుని యుద్ధానికి వచ్చారట. యుద్ధం అలా ప్రారంభమయ్యిందో లేదో అప్పుడు తమాషా జరిగింది. శ్రీహరి వెనక భాగంలో మధుకైటభులకి కనబడేలాగా ఒక అందగత్తె ప్రత్యక్షమయ్యింది. అటువంటి సౌందర్యమణిని వాళ్ళు ఎప్పుడు చూడలేదట. పరమసౌందర్య రాశి, తామర పువ్వు రేకులు ఆవిడ కన్నుల్లో ఉన్నాయి, పాల నొరగ పట్టుకొచ్చి మేగడ పట్టుకొచ్చి ఆవిడకి చర్మం చేసినట్టుగా ఉందట. అంటే ఆవిడ చర్మం చూస్తే ఇంక వేరే మేగడ తొడక్కర్లా, లోగడ పాలల మీద మేగడ అని ఒకటి ఉండేది. నా చిన్నప్పుడు కూడా చక్కగా పెరుగు తోడు పెట్టుకుని ఆ పెరుగు మేగడ, పాల మీద మేగడ ఇవన్నీ తినేవాడిని. ఇప్పుడు అసలు పాలు లేవు, పాలల్లో కూడా కల్తీలే, పాల ప్యాకెట్టు సర్ఫ్ నీళ్ళతో తయారు చేసేటవాడు ఎవడో మనవాడిని పట్టుకున్నారు. మహాభయంకరం అయిపోయింది ఈ కలియుగం. చక్కగా ఓ ఆవునో గేదెనో తెచ్చి మన కళ్ళెదురుగుండా పాలు పితికించుకుని ఆ పాలు కాచాక ఆ పైన ఉన్న మేగడ పక్కన వేసి అందులో ఇంత పంచదార వేసుకు తింటే స్వర్గానికి బెత్తిడి దూరంలో ఉండం. దిక్కుమాలిన మనుషులు మేగడ తింటే కొలెస్ట్రాల్ అంటారు ఏమిటో, మేగడ తింటే కాదు కొలెస్ట్రాల్, తిని కదలకుండా అలా కూర్చుంటే ఎప్పుడు చూసినా కంప్యూటర్ కంప్యూటర్ అని ఆ కంపు COMP కంపు అని పెట్టుకుని ఆ కంపు దగ్గర కూర్చుని అలా చేతులతో కొట్టుకుంటే అనారోగ్యం వస్తుంది. రోజు కొండెక్కి కిందకి దిగండి, బక్కెట్ వెన్న తిన్నా ఏమవుదు, మీ జీవితంలో బక్కెట్ తినరు గుండె జబ్బుతో. అసలు మన నడవమే ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఈ మండపం దాకా కారులో వచ్చేయటం, ఆటో వాడిని అక్కడ దాకా దేబెట్టవయ్యా బాబు నడవలేమండం, దాంతో ఏమవుతుంది తిన్న తరగదాయి. శుభ్రంగా రోజు పొద్దుటే మీకు ఎక్సర్సైజ్ పెడతాను. ఈసారి ఓ 40 రోజులు భాగవతం పెట్టించాలని కృష్ణ పరమాత్ముడు సంకల్పించాడు. అలాంటి రోజుల్లో మీరందరూ తెల్లవారుజామున 4 గంటలకి నాతో లేచి 7 కొండలు పైదాకా ఎక్కి మళ్ళీ కిందకి దిగండి, 40 రోజులు పైకి కిందకి ఎక్కించి దింపుతాను, మీకు పరమాత్ముడు కనబడకపోతే అడగండి, మీ శరీరాలు ఎంత చురుగ్గా ఉంటాయో చూడండి. నాతో పాటు 90 ఏళ్ల వాళ్ళు కూడా నడవగలరు, మీరు తలుచుకుంటే మీలో ఆ శక్తి ఉన్నది, కాకపోతే మీకు ఒక భ్రమ పట్టుకున్నదట. మీకంటే మీలాంటి జ్ఞానుల గురించి చెప్పలేదు సుమా, కదలకుండా ఇంట్లో కూర్చునే బద్ధకిష్ఠుల గురించి చెప్పాను నేను. మనందరిలో శక్తి ఉన్నది, మనం పట్టించుకోవడం లేదు. రోజు 1-5 మైళ్ళు నడవండి, అంతకంటే ఎక్కువ వద్దు. అలా 5 మైళ్ళు నడిస్తే క్రమంగా 50 మైళ్ళు నడవగలుగుతారు. ప్రొద్దుటే లేచి తెల్లవారుజామున లేచి చకాచకా నడిచి నారాయణ నారాయణ అనుకుంటూ సంకీర్తన చేస్తుకుంటూ నడవండి. అదినే అందున ఉట్టినే నడిస్తే ఉపయోగం లేదు. మీరు సత్సంగం పెట్టుకోండి, సత్సంగం పెట్టుకుని చక్కగా భగవన్ నామం పెట్టుకుని స్నానం చేయలేకపోతే కనీసం ఇంత విభూతి పెట్టుకుని 4:30 లేచి మీ ఇష్టమైన దేవతానామం చేయండి. ఓం నమశివాయ అనుకోండి, లేదా నారాయణ నారాయణ అనుకోండి, హరే హరే హరి హరే అనుకోండి, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ మొత్తం నగర సంకీర్తన పేరుతో ఊరంతా తిరగండి. తిరుపతి తిరుపతి మళ్ళీ భూలోక వైకుంఠంలాగా మీ నామస్మరణతో దత్తరిల్లిపోతుంది. మీకేమో వేగంగా నడుస్తూ హరినామస్మరణం చేయటం వల్ల ఇటు ఎక్సర్సైజు, అటు భగవన్నామ సంకీర్తన వల్ల ముక్తి రెండు లభిస్తాయి, ముక్తి భుక్తి శక్తి అన్నీ లభిస్తాయి. నడిచేటప్పుడు అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళగా నడవకండి, చంటిపిల్లలాగా చక్క 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 నడవండి, ఇహం పరం వస్తాయి. పూర్వకాలంలో భక్తులంతా వేగముగా నడుస్తూ హరినామస్మరణ చేసేవారు. హరినామస్మరణ వల్ల శరీరము దృఢమయ్యింది, మనస్సు దృఢమయ్యింది, యమలోకానికి వెళ్లకుండా శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళగలిగేవారు. అందువల్ల మనకి ఇహపరాలు రావాలి, శక్తి కావాలి. ఎందువల్ల చెబుతున్నానంటే మేగడ తినడం వల్ల వెన్న తినడం వల్ల ఏ అనారోగ్యం రాదు. శుభ్రంగా తినండి, వ్యాయామం మాత్రం చేయండి. ఇప్పుడు ఆ ఎదురుగుండా ఒక సుందరి కనపడిందిట రాక్షసులకి. ఆ సుందరి శరీరం ఎలా ఉంది, మేగడ పట్టుకొచ్చి ఆవిడ చర్మంగా మార్చినట్టుందిట, నున్నగా ఉందన్నమాట. అసలు కొంతమంది స్త్రీలు ఉంటారు, స్త్రీలులాగా కనబడతారన్నమాట. ఇక కొంతమంది చూస్తే గౌడుగీతం చూసినట్టు ఉంటుంది, అదో అదృష్టం అనుకోండి, ఎవరి అదృష్టం వాళ్ళది. ఆవిడ మాత్రం పరమసుందరిగా కనపడింది, కోమలమైన చర్మంతో మృదువైన చర్మంతో తామర పువ్వు రేకులు వంటి కళ్ళతో ఉందా లేదా అనిపిస్తున్న సన్నని నడుముతో కనపడింది. ఇంకా ఆవిడకు జుట్టు ఉందిట, నేల మీదకి వెళ్లాడిపోతున్న పొడవైన నల్లని ఒత్తైన జుట్టు అన్నమాట. మళ్ళీ ఆ జుట్టు కూడా నల్లగా మబ్బులో ఉందిట. కొంతమంది జుట్టు ఈ మధ్యన ఎర్రగాను తెల్లగాను ఏదో విచిత్రమైన పసుపచ్చ రంగుల్లోకి వస్తున్నాయి, దిక్కుమాల రంగులు. ఒక ఆవిడ ఈ మధ్యన నమస్కారం చేయగానే ఆవిడ జుట్టు చూసి అచ్చం రాగి జుట్టులో ఉంది, ఇదేమిటమ్మా అంటే గురువుగారు అలా అడక్కండి సిగ్గు అంది ఆవిడ. మళ్ళీ మాయదారి సిగ్గు నా దగ్గర పురుష్ అనుకుంటూ సిగ్గుపడ్డాం. ఇంతకీ ఎవరితో గోరింటాకు పెట్టిందిట, ఆ గోరింటాకుతో ఇదంతా తంట వచ్చి పెంట అయిందిట. కాబట్టి ఏం గోరింటాకు కానీ మొత్తం మీద ఈవిడ జుట్టు అలా లేదు. నడికిరే ఎల్లమేడు నల్లని మొగిళ్ళులే కలికికి తలకట్టుగా నమరెను, అమావాస్య నాడు అర్ధరాత్రి పూట ఆకాశంలో నల్లని మేఘములు గుంపులు గుంపులుగా వస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆవిడ జుట్టు. అందుకే తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో ఒక ఆవిడ తల మీద అలా కొట్టాను జుట్టు మీద, అప్పుడు తమాషా జరిగిందంటాడు ఆయన. ఏమిటది, మొలక చీకటి జల జలర అల్పగా వచ్చు, జుట్టు మీద అలా కొడితే అందులోంచి చీకటి రాలిందిట. చీకటి రాలిందంటే అర్థం ఏంటి, ఆవిడ జుట్టు అంత నల్లగా ఉందన్నమాట, చీకటి వలే కనిపిస్తుంది ఆ జుట్టు. అటువంటి ఒత్తైన జుట్టుతో ఒక స్త్రీమూర్తి ప్రత్యక్షమయ్యింది, విష్ణువు యొక్క వెనక భాగంలో నిలబడింది, చిరునవ్వు నవ్వుతూ మధుకైటములను చూసింది. ఆహా, ఆ సౌందర్యాన్ని చూడగానే వాళ్ళు తమరు తాము మర్చిపోయారు. విష్ణువు మీదకి యుద్ధానికి పెడుతున్న వాళ్ళు యుద్ధం ఆపేశారు, వాళ్ళకి మతిపోయింది. గుడ్లు అలా మిటకరిస్తూ ఆ సౌందర్యవతిని చూచారు, పరమ సౌందర్యాన్ని చూడగానే వ్యామోహితులైపోయారు, మాయలో పడిపోయారు. ఇళ్లల్లో సాయంకాలం పూట ఆట కావాలా పాట కావాలా జబర్దస్తు వాడి మొహమస్తు ఇవన్నీ పెట్టుకుని మన వాళ్ళు గుడ్లు అప్పగించి చూడటంలో మీరు చాలా పుణ్యాత్ములు కాబట్టి ఇలా పురాణాల దగ్గరకు వచ్చి కుర్చీలో కూర్చుంటున్నారు కానీ చాలా చోట్ల మహానుభావులు సాయంత్రం అయ్యిందంటే ఇళ్ళకి వచ్చారంటే ఆఫీసుల నుంచి ఇక వాళ్ళ ఇళ్లలో ఒకటే పిచ్చి టీవీలు అలా చూడటం అన్నాడు పొద్దుదాకా. ఆఖరి ఎపిసోడ్ పైగా అది పైగా అందులో ఎవడు విన్ అవుతాడో తెలియదు, అందుకని వాళ్ళని అలా చూస్తూ ఎవడ నెగ్గుతాడంటారు అని చూడటం. ఆ చూడడానికి వచ్చిన స్త్రీమూర్తులు పేదవాళ్ళట, వాళ్ళకి పాపం బట్టలు వేసుకోవడానికి పేదరికం అంట. అందుకని నిన్న నాకు ఒక ఆయన ఒక ఆట కావాలా పాట కావాలా అనేది 5 నిమిషాలు చూపించాడు నా అదృష్టవశాత్తు. అందులో ఎదురుగుండా కూర్చున్న ఆవిడికి పైన బట్టలేవు కింద బట్టలేవు, బెత్తడి గుడ్డ కట్టుకుంది ఆవిడ. జడ్జీగా వచ్చిందిట, ఆ జడ్జీగా వచ్చిన ఆవిడ బెత్తడి గుడ్డలు చూస్తే వీడు పరిగెత్తు లాడ్జీకి పోకుండా ఉంటాడా? ఏమిటి అసలు ఆటలు ఏమిటి, ఆ పాటలు ఏమిటి, ఆ బట్టలు ఏమిటి ఇలా అన్నానంటే మళ్ళీ రేపొద్దున్న మా మీద మా వస్త్రాల స్వేచ్ఛ మీద నువ్వు దండెత్తుతావానని ఇంటికి వచ్చి ధర్నాలు చేయడం. మరీ బొత్తిగా అంత బెత్తడి గొట్లు కట్టుకోకర్ల, శుభ్రమైన బట్టలు ఏదైనా కట్టుకోండి, ఎవరి ఇష్టం వచ్చిన బట్టలు వాళ్ళు కట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ గొడ్డలు ఇప్పు తిరిగేసరికి మహానుభావులు కూడా పురాణం చెప్పడమని అడు చూస్తారు కర్మ. కాకపోతే మాలాంటి వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళని చూసినా తట్టుకుంటాం, మీలాంటి వాళ్ళలో కొంతమంది ప్రమాదకారులు అవ్వచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు వస్త్రముల విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే మంచిదేమో అని అనిపిస్తున్నది. ఇవి నేను చెప్పలేదు, వ్యాసుడు చెప్పాడు ఆయన అడగండి, ఇది నావిగా. ఈవిడ పరమ సౌందర్యంతో కొంటిగా నవ్వుతూ చూడడంతో వాళ్ళిద్దరికీ మతిపోయిందనమాట. అలా చూస్తూ ఉండిపోయారు. ఓహో, అమ్మవారు సుందరీ రూపముతో వీరికి దర్శనమిచ్చింది. వీళ్ళు ఆ సౌందర్య వ్యామోహంలో పడ్డారు, ఇక నాతో యుద్ధం చేయడం మానేశారు అని కనిపెట్టి వెంటనే విష్ణువు, మాయామోహితులు సౌందర్య పీడితులు సౌందర్య వ్యామోహంలో పడిన ఆ రాక్షసులకేసి తిరిగాడు. వీరులారా, ఇంత పూర్వం చాలామందిని చూశాను నేను, ఇన్ని వేల సంవత్సరములు నాతో యుద్ధం చేసిన వీరులను మొట్టమొదటిసారిగా మిమ్మల్నే చూస్తున్నాను. నాకు మిమ్మల్ని చూడగానే ఆనందం కలిగింది. నేను విష్ణువుని కోరిన వరాలు ఇవ్వగలిగేవాడిని, అందుకని మీకు వరాలు ఇద్దామనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకోండి అన్నట్ట. నిజంగా వీళ్ళు వరాలు కోరుకోవడానికి ఇష్టపడేవాళ్ళే, ఏది సామాన్య స్థితిలో ఉంటే. కానీ ఇప్పుడు వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఎదురుగుండా ఓ అందగత్తె కనబడింది, ఆ అందగత్తె కొంటిగా వాళ్ళని చూపులతో ఆకట్టుకున్నది, నవ్వుతూ ఆకట్టుకున్నది, ఆ సౌందర్య వ్యామోహంలో పడ్డారు వీళ్ళు. అందుకని వాళ్ళు అసలు విష్ణువుకేసి తల తిప్పకుండా అలాగే గుటకలు మింగుతూ ఆ సుందరిని చూసి, ఏమన్నావు శ్రీహరి, నువ్వు మాకు వరాలు ఇస్తావా, మేము పుచ్చుకునేవాళ్ళమా, మా చేతిలో ఓడిపోయి విశ్రాంతి కావాలని కోరుకున్నవాడివి నువ్వు, మేము మహావీరులం, నిన్ను కూడా చంపగలవాళ్ళం. ఇక్కడ ఒక అందగత్తె కనపడింది, ఆ అందగత్తె ఎదురుగా మాకు వరాలు ఇవ్వగలిగే గొప్ప వ్యక్తిగా నిన్ను నీవు ప్రకటించుకోవాలనుకుంటున్నావు, ఈ అందగత్తె దగ్గర నువ్వు మాకు వరాలు ఇచ్చావనుకో, అప్పుడు ఆవిడ ఏమనుకుంటుంది, ఓహో ఎవరికైనా వరాలు ఇచ్చే శక్తి కలిగిన వాడు ఈ విష్ణువు అనుకుని ఆవిడ నిన్ను వరిస్తుంది, ఆవిడని వరించి పెళ్లి చేసుకుని నువ్వు తరించాలనుకుంటున్నావు, అంతే కదా, ఇది నీ ప్రణాళిక. సహజంగా ఆడవాళ్ళు ఏం చేస్తారు, తమ ఎదురుగుండా ఎవరైనా బాగా డబ్బులు ఖర్చు పెట్టినా, ఇది కొంతమంది అందగత్తెల యొక్క లక్షణం, బాగా డబ్బు ఖర్చు పెట్టినా లేక వాడు బాగా పదవిలో ఉన్న ఇతరులకు వరాలు ఇచ్చినా ఇతరులకు బాగా కావలసినటువంటి వస్తువులు ఇచ్చినా ఓహో వీడు గొప్పవాడు అనుకుని వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. అందుకని ఆవిడ మనస్సు ఆకట్టుకోవడానికి నువ్వు మాకు వరాలు ఇస్తాను అని నాటకం ఆడుతున్నావు, మేమే నీకు వరాలు ఇస్తాం, ఇచ్చి మేమే ప్రభువులు అనిపించుకుంటాం, అప్పుడు ఈ సుందరి మమ్మల్ని వరిస్తుంది, కాబట్టి ఏం వరం కావాలో నువ్వే కోరుకో, వరాలు ఇచ్చేవాళ్ళం మేము, పుచ్చుకునే సామాన్యుడువు నువ్వు, నువ్వు ఇస్తే మేము పుచ్చుకోవలసిన వాళ్ళం కాదు అన్నారట వాళ్ళు. అసలు ఆయనకు కావలసింది అదే, అమ్మవారు ఆయన కలిసి ఆడిన ఒక గొప్ప మహామాయా నాటకం అదే, అంతర్నాటకం. ఆవిడేమో అందగత్తె రూపంలో దర్శనమిచ్చింది, స్వామివారు వీళ్ళని బొట్లో వేసుకోవడానికి మాటలు పెట్టాడు, ఈ మాటల్లోకి వచ్చిన ఆ మూఢులు మాయకి లొంగి మాటలకి లొంగి మేము నీకు వరాలు ఇస్తాం కోరుకో అన్నారు. ఇప్పుడు ఆయనకు అదే కావాలి కదా, అందుకని ఆయన ఆ సుందరి సాక్షిగా నా సాక్షిగా మీ ఇద్దరూ ఒకరికొకరు సాక్షిగా వరం ఇస్తామని ఇప్పుడు నాకు చెప్పారు, నాకు వరం ఇస్తామని మీరే అన్నారు, మీ అంతటా మీరే నాకు వరం ఇస్తామని కోరుకోమని అన్నారు, మాట మీద నిలబడతావా లేదా? మాట మీద నిలబడి నేను కోరుకునే వరం మీరు ఉభయులు నాకు ఇస్తారా లేదా అనగానే, ఒకసారి మాట నాకు నిలబెడుతున్నాం, మేము ఆ మాట మీదే నిలబడతాం, మేము కాళ్ళ మీద కాదు నిలబడేది మాట మీద, నీ పాదాల సాక్షిగా ఆకాశంలో కనపడుతున్న సుందరి సాక్షిగా, మా అన్నదమ్ములం ఒకరికొకరు సాక్షిగా నీకు మళ్ళీ మాటిస్తున్నాం. నీవు ఏమి కోరినా ఇస్తాం, ఏ వరమైనా కోరుకో, కోరుకున్న వరం తక్షణం ఇస్తామన్నారట. మాటిచ్చారు కాబట్టి కోరుకుంటున్నాను, మీరిద్దరూ నా చేతిలో చచ్చే వరం ఇవ్వండి అన్నాడు ఆయన. అప్పటికి ఇంకా వాళ్ళకి వెలగలేదట, ఎందుకని ఇదే వ్యామోహం అంటే, సౌందర్య వ్యామోహం. ఆ వ్యామోహంలో పడిపోయిన వీళ్ళు, అమ్మవారి మహామాయలో పడిన వాళ్ళు వెనక ముందు చూడకుండా నువ్వేం కోరుకున్నా ఇచ్చాం పో అనగానే, ఇచ్చాం పో కాదు మీరు చచ్చారు పండు అన్నాడు ఆయన. ఒక్కసారి మీరు వరం ఇచ్చారంటే ఇక మీరు నా చేతిలో చచ్చినట్టే అన్నదో అన్నాడో లేడో శ్రీహరి, అంతరిక్షంలో ఉన్న అమ్మవారు అదృశ్యురాలైపోయింది. ఈ మధుకైటబులు తమ ఎంత తాము నీ చేతిలో చచ్చిపోతామని శ్రీ మహావిష్ణువుకి వరమిచ్చే వరకు ఆయన వెనక భాగంలో నిలబడి ఉన్న అమ్మ, ఒక్కసారి రాక్షసులు ఆయనకి వరం ఇవ్వగానే తక్షణం అదృశ్యమైపోయింది. అప్పుడు వాడు స్పృహలోకి వచ్చారు. అన్నా తమ్ముడా, మనం ఈ విష్ణువుకి ఏం వరం ఇచ్చాం అనుకున్నారట. ఏం వరం ఏమిట్రా, ఆయన మనల్ని బొట్లో పెట్టుకుని వరం కోరుకున్నాడు, మనం వ్యామోహంలో పడి, సుందరీ వ్యామోహంలో పడి, మాయామోహంలో పడి ఆయన చేతిలో చచ్చిపోతామని వరం ఇచ్చాము. అయ్యో, స్వచ్ఛంద మరణం అంటే ఇదే, మనంతా మనమే చచ్చిపోతామని కోరాం కాబట్టి చావక తప్పదరా అన్నాడు మధువు కైటబుడితో. ఎంత పొరపాటు జరిగింది, ఇప్పుడు అసలు విషయం అర్థమయ్యింది. అమ్మవారి కోసం మనం కఠోర దీక్షతో తపస్సు చేశాం, అమ్మ ప్రత్యక్షమయ్యింది, వరం కోరుకోమంది, మనం స్వచ్ఛంద మరణం కోరుకున్నాం, అమ్మ ఇచ్చింది. అప్పుడు మనం అమ్మతో ఏమన్నాం, అమ్మా మేము నిన్ను వంచాం, నిన్ను మాయపుచ్చాం, నిన్ను మా బుట్టలో పెట్టుకున్నాం అన్నాం. మనం కాదు బుట్టలో పెట్టుకున్నది, అమ్మే మనల్ని బుట్టలో వేసుకుంది. ఇక మనం తట్టా బుట్ట సర్దుకుని చచ్చిపోక తప్పదు. సకల లోకేశ్వరి అయిన అమ్మని మనం వంచన చెయ్యగలమా? అజ్ఞానులం గనక వరం రాగానే వెనుక ముందు చూడకుండా కండకావరంతో వరాలు ఇచ్చిన అమ్మని మోసం చేశామని ఎగిరి గంతులు వేశాము, చంకలు కొట్టుకున్నాం, దానికి తగిన శాస్తి అయ్యింది. ఈ విష్ణువు మనల్ని మాయ చేశాడు, ఇక మనం ఆయన చేతిలో చావక తప్పదు. ఒకసారి వరం ఇచ్చాం గనక ఇక ఆయన చేతిలో చావక తప్పదు. స్వచ్ఛంద మరణం పొందినవాడు ఎవరికైనా నేను నీ చేతిలో చస్తానని వరం ఇస్తే ఇక ఆ వ్యక్తి చేతిలో వాడికి చావు తప్పదు. ఎలా మరి చావు నుంచి తప్పించుకోవడం? చావు అంటే ప్రమాదకరమైనది కదా. మరణం ఎలా ఉంటుందో ఊహించలేం, ఊహించే ఓపిక లేదు. ఈయనకి వరం ఇచ్చిన ఈ వరం నుంచి బయటపడడానికి ఏం చెయ్యాలి అని వాళ్ళిద్దరూ కాసేపు ఆలోచనలో పడ్డారు. అప్పుడు వాళ్ళకి చావు తెలివితే అట్లా పుట్టుకొచ్చాయి. తమను తాము రక్షించుకోవడానికి వాళ్ళు ఏం చేశారట, విష్ణువుకేసి తిరిగారు. శ్రీహరి, నీవు మమ్మల్ని చంపవచ్చు, మేము నీకు వరం ఇచ్చాము గనక నీ చేతిలో చావక తప్పదు, మరణించక తప్పదు. కానీ ఆ వరంలో ఒక వంక పెడుతున్నాం మేము, ఒక ఎడ పెడుతున్నాం, ఓ సందు అడ్డు పెడుతున్నాం. అనగా ఏమిటి అడ్డన్నాడు ఆయన. ఆవాం జహి నయత్రోర్వీ సలిలే న పరిప్లుత, మేమిద్దరం నీ చేతిలో మరణించడానికి సిద్ధమే, కానీ నీరు లేని తడి తగలని ప్రదేశంలో చంపాలి మమ్మల్ని, తడి లేని చోట చంపాలి, పొడిగా ఉన్న చోట మేము చావాలన్నారట. ఎందుకని, అప్పుడు కేవలం నీరు తప్పింకోవట్లేదు కదా, మొత్తం ప్రపంచమంతా జలముతో నిండి ఉన్నది, ఎక్కడ భూమి లేదు, అప్పటికీ పొడిగా ఉన్న స్థలం లేదు. విష్ణువు కూడా సముద్రంలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో ఉన్న ఆయన కూడా తడిగా ఉన్నాడు తప్ప పొడిగా లేడు. అందుకని వీళ్ళు ఏమన్నారు, మళ్ళీ వెర్రి తెలివితే అట్లా ఉపయోగించి, చావు తెలివితే అట్లా ఉపయోగించి, ఆవాం జహి మేమిద్దరం చస్తాం, మమ్మల్ని నువ్వు చంపవచ్చు, ఎత్రోర్వి సలిలేన పరిప్రత, నీటితో తడపబడని ప్రదేశం ఉన్న చోట మమ్మల్ని చంపు, అనగా పొడిగా ఉన్న చోట చంపు అని అంత ప్రదేశం చూశారు వాడు. అప్పుడు విష్ణువు, అంటే అంతా నీరు తప్ప ఎక్కడా భూమి లేదు, పొడిగా ఉన్న ప్రదేశము లేదు కాబట్టి పొడిగా ఉన్న చోట చంపమని మీరు కోరుతున్నారు, అంతేనా? ఓ, దానికే తడి లేని చోట మిమ్మల్ని చంపడం ఈ శ్రీహరికి ఒక లెక్క కాదు అని అమాంతంగా తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు, తొడలు పెంచాడు. ఈ తొడలు నీళ్లల్లో ఉన్నాయి, అడుగు భాగం పైభాగం పైకి లేచింది, అంటే నీటి పైభాగంలో తొడలున్నాయి, ఆయన పృష్ఠభాగం నీటిలో ఉంది. ఈ తొడల మీద నీరు ఉండదు, ఈ నీరుతో తొడలు తడవు, ఇప్పుడు ఈ తొడల మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని చంపేస్తానని కానీ శ్రీహరికి వల్లే మనం కూడా శరీరం పెంచితే అప్పుడు సగం భాగం మన శరీరం నీళ్ళల్లో ఉంటుంది, నీళ్ళల్లో మన శరీరం ఉంటే ఆయన చంపకూడదు అనుకుని వాళ్ళు కూడా శరీరం పెంచడానికి ప్రయత్నించారట. ఈలోపే శ్రీహరి ఏం చేశాడు, వాళ్ళిద్దరిని రెండు చేతులతో ఎత్తి తొడల మీద పెట్టాడు. ఇప్పుడు తొడల మీద నీళ్లు లేవు కదా, ఆ పొడి ప్రదేశంలో వాళ్ళని పెట్టి చక్రం విడిచిపెట్టాడు. ఈ చక్రం ముందు మధువుని, రెండోసారి కైటభుణ్ణి పొర్రును తరిగేసింది. పొద్దున్నే కొన్ని హోటళ్ళ దగ్గర చూసారా, చాకు పెట్టుకుని పట్ట 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 మరి పొట్లకాయలు కోసేసింది ఒక ఆవిడ. రైలు దిగి ఓ ఇంటికి వెడుతున్నాను, అక్కడ చిన్న హోటల్ పెట్టారు, దానికి ఏదో కాకా హోటల్ అని పేరెట్టారు. అక్కడ ఒక ఆవిడ నిలబడింది, ఆవిడ చేతిలో మంచి కత్తి ఉన్నది, ఎదురుగుండా పెద్ద పొట్లకాయ ఉంది, పట్ పట్ పట్టను కొడుతూ ఉంటే ఆ పొట్లకాయ ముక్కలు ముక్కలు కింద తెగుతోంది. ఇదంతా నా చిన్నప్పుళ్ళండి. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి అలా నరికి పారేస్తున్నావు ఏంటంటే మా ఆయన తలకాయ అనిపించి నేను నరికి పారేస్తున్నానండి. ఆవిడ ఎంత కసి వచ్చిందో మరి ఆ మహానుభావుడు ఏం చేశాడో, అంత కత్తి పుచ్చుకుని మీ ఆయన అదృష్టవంతుడు సమయానికి ఇక్కడ లేడనుకుని మళ్ళీ అక్కడ ఉంటే నేనేమైపోతానో నేను ఒకటే పరిగెత్తానులేండి. కాబట్టి అప్పుడప్పుడు ఒక్కోసారి అలాంటి తమాషాలు దొరుకుతాయి. నిజంగా ఇవన్నీ నేను అసత్యం ఆడడంలా, వేళాకోళమునకు కూడా మా నోటి వెంట అబద్ధాలు రావు. ఓసారి చాలా కాలం క్రితం కొండెక్కాను, కొండెక్కి టపాటప్ప పెడుతూ ఉంటే ఆ కొండ ఎక్కేటప్పుడు ఒక అమ్మాయి కనపడింది, 30 ఏళ్ళు ఉంటాయేమో అమ్మాయి అంటున్నారు కదా అమ్మాయి, ఆవిడ మెట్టు మెట్టు మీద ఒక కొబ్బరికాయని పట్ పట్టను కొడుతుంది. ఆవిడ మెట్టు మెట్టుకి ఒక కొబ్బరికాయ కొట్టడం, కొబ్బరికాయ పగలగొట్టి పక్కన ఒక హారతి బిళ్ళ పెట్టి కర్పూరపు బిళ్ళ దాన్ని వెలిగిస్తుంది. ఆవిడ రెండు కొబ్బరికాయలు కొడితే చేతులు విరిగిపోతాయి. అటువంటిది ఆవిడ ప్రతి మెట్టు మీద ఒక కొబ్బరికాయ పట్టుమని కొట్టడం, ఆ కొబ్బరికాయ ముక్కలు ముక్కలు అయిపోవడం జరిగింది. ఒక్క దెబ్బకి కొబ్బరికాయ పగిలిపోతూ ఉంటే అందులో ఒక కొబ్బరికాయ ముక్కు వచ్చి నా ముక్కుకు తగిలింది. ఏదో నా అదృష్టం బాగుండి ముక్కులా ఉంది కాబట్టి మీకు మాట్లాడగలుగుతున్నాను కానీ లేకపోతే ముక్కు ఏమైపోయాను. అప్పుడు నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ భలే కొడుతున్నావు అమ్మ కొబ్బరికాయ, మా గుళ్ళో కూడా అలా కొట్టలేకపోతున్నాను, ఒక్క దెబ్బకి కొబ్బరికాయ ఎలా పగిలిపోతుంది, ఎలా కొట్టగలుగుతున్నావు అంటే ఈ కొబ్బరికాయ కొట్టేటప్పుడు మా ఆయన తలకాయ గుర్తొస్తుందండి నాకు, ఈ వీడి తలకాయ ఇలా పగలగొడదాం అనుకుని పట్ పట్టుమని కొడుతున్నానండి అది. అందుకే భర్తలు భార్యల్ని ఏడిపించకూడదు. సారాంశం ఏంటంటే ఆ భర్తగారు ఆ భార్యను అంత బాధ పెట్టాడు, మరి భార్యకి బాధ కలిగింది ఏం చేయాలి, ఒరిజినల్ భర్తగారు తలకాయ పగలగొట్టలేదు చూస్తూ చూస్తూ, ఎంత కాదనుకున్నా ఆవిడ పతివ్రత. అందుకని కనీసం ఆ కసిని కొబ్బరికాయ ద్వారా తీర్చుకుంటుంది. ఈ రోజు నుంచి భార్యామణుల్ని భర్తలు కొంచెం గౌరవించండి, తిట్టకండి. స్త్రీ అంటే అమ్మవారి స్వరూపం, భార్య అంటే భగవతీ స్వరూపం. రోజు భార్యామణిని శారదామాతని రామకృష్ణ పరమహంస గారు భక్తితో పూజించినట్టుగా మీరు పూజించరండి. ఇక్కడికి పురాణం చెప్పించడానికి వచ్చే ముందు కృష్ణగారు వాళ్ళ ఆవిడ చక్కగా సులోచన పాదాల మీద రెండు పువ్వులు పెట్టి వస్తే ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. అలాగే ఇక్కడికి వచ్చేప్పుడు శంకర్ రెడ్డి చక్క వాళ్ళ ఆవిడ ఆ పద్మజ దగ్గరికి వెళ్ళి, అమ్మ పద్మజ నీవే పద్మావతివి అని ఓ పువ్వు అక్కడికి పెడితే ఆ రోజు నుంచి ఆవిడ ముఖంలో కళాకాంతులు ఉంటాయి, ఈయన జీవితంలో కూడా రెండు నోట్లకు మెతుకులు వస్తాయి, బ్రతుకులు బాగుంటాయి. ఇలా వాళ్ళు వెళ్ళను కాదు, ఆఖరికి నేను ఆ పని చేస్తూనే ఉంటాను ఇంటి దగ్గర ఉన్నది చెప్పి. ఇదంతా నా అనుభవం కాబట్టి చెబుతున్నాను. ఎప్పుడూ భార్యను చక్కగా గౌరవించవలను, ఎందుకంటే స్త్రీని అంత జాగ్రత్తగా చూస్తే జీవిలో శక్తులు వస్తాయి. హాస్యానికి చెప్పినట్టు ఉంటుంది కానీ చెప్పారు అందులో, త్రిమూర్తులు కూడా తమ భార్యను పూజిస్తున్నారు, అందుకే వాళ్ళు అంత స్థానంలో ఉన్నారు. బ్రహ్మదేవుడు సరస్వతిని నాలుక మీద పెట్టుకు పూజిస్తున్నాడు, శివుడు సగం శరీరంలో పెట్టుకుని అర్ధనారీశ్వరుడై పూజిస్తున్నాడు తరిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు అసలు హార్ట్ పేషెంట్గా ఉండకుండా ఉండాలంటే అమ్మవారు వక్షస్థలం మీద ఉండాలని గుండెకాయని ఇచ్చేశాడు. అందుకే ఆయన ఎప్పుడు వనజగారి దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్నది, అసలు వనజాదేవి ఇక్కడ ఉన్నది కనుక. ఈ విధంగా లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టి తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు. త్రిమూర్తులు అంత పని చేస్తున్నప్పుడు మరి మనం చేయొద్దా? నేను ఒకప్పుడు ఒక మంచి పద్యం కూడా రాశాను, అసలు ఇల్లరి కపటలు ఎవరైనా ఉన్నారంటే శివుడు విష్ణువేనని, అంటే అవధాన కవిత్వం గనక అది. పాలసముద్రం విష్ణువుకి మామగారు, క్షీరసముద్ర రాజ తనయ్య లక్ష్మీదేవి, లక్ష్మీదేవి సముద్రంలోంచి పుట్టింది. అందుకని లక్ష్మీదేవిని మెప్పించడానికి ఇల్లరి కపటలుడై విష్ణువు పాలసముద్రంలో ఒక ఆమె పెట్టాడు. హిమాలయ పర్వతం కూతురు పార్వతి, అందుకే పార్వతిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి హిమాలయ పర్వతంలో కాపురం పెట్టాడు శివుడు. అలాగే ఎవరైనా పెళ్లి కావలసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అత్తారింట్లో కాపురం పెడితే 3 పువ్వులు 6 గాయలుగా వాడి జీవితం పెడుతుంది అని సరదాగా అవధాన కవిత్వంలో చెప్పారు పద్యం. అలాగని వీరందరూ మామగారు ఇళ్ల మీద పడి వాళ్ళని ఏడిపించబడి కాస్తుమా, అదో చమత్కార పద్యం. ఇప్పుడు వీళ్ళిద్దరి తలకాయలు అలా పొట్లకాయ తిరిగినట్టుగా చక్రంతో తరిగి అవతల పారేశాడు శ్రీహరి. ఆ రెండు మెదడులు చక్రము వల్ల తెగి నీళ్లల్లో పడ్డాయి. పడ్డంతో చక్రం దెబ్బకి చిన్నాభిన్నమైపోయాయి తలకాయలు. ఆ మెదడులో గుచ్చు ఉంటుంది మాంసం. ఆ మెదడులో ఉన్న మాంసాన్ని మేధస్ అని పిలుస్తారు. ఒత్త కొడసమ మేధస్సు అంటే మెదడు చుట్టూతో ఉండే మాంసం గుజ్జు. అది తెలియక మనవాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి ఒత్తు చేర్చి వాడికి మేధస్సు ఉందండి అంటారు. మేధస్సు అనే శబ్దం లేదు, అసలు ఒత్తుంటే ఉండదు ఆ శబ్దం. మేధస్సు అనే ఒత్తు లేని శబ్దమునకు ఈ తల చుట్టూ ఉండే మాంసం గుజ్జు. మరి తెలివితేటలు ఏమనాలి? ఈ మధ్యన చూస్తున్నారుగా మీరు, రాసేవాళ్ళు గొప్పవాళ్ళు, చదివేవాళ్ళు అలా గొప్పవాళ్ళు అయిపోయారు. మేధోమథనం అంట, మేధోమథనం అంటే బండభూతు, అన్నవాడికే చదువు రాదని అర్థం. మేధామథనము, మేధ అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దమునకు తెలివి అని అర్థం. మరి మేధస్సు అంటే ఏమిటి? మాంసం ముద్ద అని. మాంసం ముద్ద వల్ల ఏం ఉపయోగం లేదు, అందులో తెలివితేటలు ఉంటే ఉపయోగం తప్ప. ఈ రాక్షసులిద్దరికీ మెదడు చుట్టూ ఉన్న మాంసం ముద్ద నీళ్లల్లో పడి రక్తంతో కలిసి ఆ ముద్ద ఒకదవంతలో ఒకటి కలిసిపోయి ఆ ముద్ద క్రమంగా గుండ్రంగా ఒక గోళాకారం ధరించింది. నీళ్లల్లో పడి గిర్రును తిరిగి ఒక గోళం అయ్యింది. క్రమంగా ఆ గోళమే ఇవాళ మనం ఉంటున్న వస్తువు అయ్యింది. అదే మేదిని, భూమిగా మారిపోయింది. ఈ రాక్షసుల మెదళ్లలో ఉన్న మాంసం గుజ్జు అతుక్కుపోయి నీటిలో కలిసి గిర్రును తిరిగి ఒక ముద్ద అయితే మేధస్సు నుంచి పుట్టింది గనక మేదినీతి చ విఖ్యాత, ఆ రోజు నుంచి మేదిని అన్నారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. శ్రీ మహావిష్ణువు చెవిలో ఉన్న గులిమి బయటకు వచ్చింది. ఆ రెండు చెవుల్లోంచి వచ్చిన గులిమి ఇద్దరు రాక్షసులయ్యింది. ఆ రాక్షసుల యొక్క మెదళ్ళు మళ్ళీ అతుక్కుపోయాయి. ఆ మెదళ్ళలో ఉన్న మాంసం గుజ్జు ఇవాళ మనం ఉండడానికి పనికొచ్చే పంచభూతములలో ఒకటైన భూమిగా మారింది. అందుకే మట్టిని తినద్దు, మట్టిలో పుట్టినవి తినండి అన్నారు. దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో డైరెక్ట్గా మట్టి తిన్నవాడికి ఈ మట్టి రాక్షసులుగా ఉన్న మెదళ్ళుగా ఉన్నటువంటి వాటి గుజ్జు నుంచి పుట్టింది కనుక వాడికి రాక్షస బుద్ధి వస్తుంది అన్నారు. చిన్నప్పుడు మట్టి తింటే వాళ్ళు ఉగ్రవాదులు అవుతారు. అలా కాకుండా మట్టిని దున్ని అందులో మొక్కలు వేసి అందులోంచి వచ్చే ధాన్యము, కూరగాయలు, పళ్ళు ఇలాంటివి తిన్నవాళ్ళు మీలాంటి జ్ఞానులు అవుతారు, తిరుపతి వాసులు అవుతారు. అప్పటి నుంచి మట్టిని సరాసరి తినద్దన్నారు. పూర్వం గర్భవతులు తెలియక బియ్యం ఏరుతున్నప్పుడు బెడ్డలు తినేస్తే ఒరే తినకండి బాబు, కడుపులో ఉన్న పిల్లలకు రాక్షసత్వం వస్తుందని అందుకే చెప్పేవారట. మట్టి మీద ఎందుకు వ్యామోహం ఉంటుంది అని ఒకప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడు. మీరు నా ద్వారా భారతం అంతా విన్నారు కదా, 108 రోజులు సంపూర్ణ భారతం విన్నారు. అందులో భీష్మ పర్వంలో ప్రారంభంలోనే సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు, ఏమిటి మట్టి మీద వ్యామోహం జనాలకి, నాకు ఈ స్థలం కావాలి, పొలం కావాలి, ఈ ఊరు ఊరంతా నాకు కావాలి అనుకుంటారు. దుర్యోధనుడు సూది మన మోపినంత స్థలం కూడా పాండవులకు ఇవ్వనన్నాడు, ఎందువల్ల ఈ స్థలం మీద, ఈ మట్టి మీద ఇంత వ్యామోహం అని అడిగితే, ఈ మట్టి రాక్షసుల యొక్క మెదళ్ళ నుంచి ఏర్పడింది. ఈ మట్టిని చిన్నప్పుడు తెలుసో తెలియక నాలుక మీద వేసుకుంటే వాడికి రాక్షస బుద్ధి వస్తుంది. వచ్చి ఈ మట్టి నాకు కావాలనిపిస్తుంది. ఆస్తి సర్వనాశనమైన తన వస్తువులో తన స్థలంలో ఒక్క గజం కూడా పక్కవాడికి ఇవ్వకుండా అవతలవాడు కోర్టుకు వెళ్ళడానికి మూల కారణం చిన్నప్పుడు ఈ మట్టిని తినడమే అన్నాడు ఆయన. భూమి కోసం ఎందుకు కొట్టుకు చచ్చిపోతున్నాం? ఈ మట్టి చిన్నప్పుడు పిల్లలు ఎక్కువగా తింటే తెలియకుండానే వాళ్ళలో రాక్షస లక్షణం వచ్చి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు అనే తేడా లేకుండా మట్టి కోసం కొట్టుకు చచ్చిపోతారట. ఒక్క గజంలో ఏం పోతుంది అనుకోరు వాళ్ళు. ఒకళ్ళొకడు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎన్నో చోట్ల ఇప్పటికి కూడా స్థలాలు కబ్జా చేసి అమ్మేసేయడానికి మూల కారణం ఈ మట్టి వ్యామోహం. ఈ మట్టి వ్యామోహంతో వీళ్ళు మట్టి అయిపోతారట చివరికి. అందుకే అప్పటి నుంచి మట్టిని సరాసరి నోట్లో వేసుకు తినద్దు అని దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో వ్యాసుల వారు శ్లోకం ద్వారా చెప్పారు. అప్పుడు బ్రహ్మగారు తిరిగి సృష్టి మొదలుపెట్టాడు, విష్ణువు పోషణ మొదలుపెట్టాడు, రుద్రుడు సంహారం మొదలుపెట్టాడు. భూమి వచ్చింది, ఎలాగో జలం ఉన్నది, అగ్ని పుట్టింది, వాయువు ఉన్నది, ఆకాశం ఉన్నది, పంచభూతముల ద్వారా సృష్టి ఏర్పడింది. ఇలా సృష్టి చేయడానికి త్రిమూర్తులకు అమ్మ సాయం చేసింది అని ఇంత కథ ఎవరు చెప్పారు, అది మర్చిపోకూడదు. మళ్ళీ మనం మొదటి రోజే చెప్పుకున్నాం, వ్యాసుడు కిచ్చుకల జంటని, గోరువంకల జంటని చూశాడు. ఆ జంట గూడు కట్టుకుని పిల్లల్ని పెట్టి పిల్లల్ని పోషిస్తూ ఉంటే నాకు పెళ్లి లేదు, పిల్లలు లేరు, నా బతుకేమిటని ఆయనకు కూడా అనుమానం వచ్చింది. వ్యామోహంలో పడ్డాడు, ఆయన సంసార వ్యామోహంలో పడ్డాడు. పడిన సమయంలో నారదుడు వచ్చి ఈ కథంతా చెప్పి, ఇంత లోకమును మాయ ఎత్తిచ్చి మాయలో ముంచుతూ మోహంలో ముంచుతున్న పరాశక్తి ఉన్నది, ఆ పరాశక్తిని పూజించు, ధ్యానించు, అప్పుడు నీవు మాయలోంచి బయటకు వస్తావు. మాయ వల్లే కదా నాకు పెళ్ళవలేదు, నాకు పిల్లలు పుట్టలేదు, పిల్లలు లేకపోతే నేను మరణించాక నాకు పిండ ప్రదానం చేసేవాళ్ళు ఉండరు అని నువ్వు బెంగపెట్టుకున్నావు. ఆ మాయ తొలగాలన్నా, నీకు సంతానం కలగాలన్నా, సంసార వ్యామోహంలో పడకుండానే, సంసార భ్రమలో పడకుండానే తరించాలన్నా అమ్మని పట్టుకో అని అమ్మవారి మహామంత్రమును, వాగ్బీజమును, ఐం అనేది వాగ్బీజం, ఈ వాగ్బీజమును నారదుడు గురువై వ్యాసునికి ఉపదేశించాడు. ఎటువంటి గురువు అండి నారదుడు? ఆనాడు వాల్మీకి మహర్షి చేత రామాయణం రాయించాడు, వ్యాసుని చేత భారతం రాయించాడు, భాగవతం రాయించాడు, దేవీ భాగవతం రాయించాడు. ఇలా ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు లోకంలో గురువుల ద్వారా అందించిన గురువులకి గురువు నారదుడు. అటువంటి నారదుణ్ణి భక్తితో తలుచుకోవాలట. అందులో పడుకునే ముందు నారదుణ్ణి తలుచుకుంటే దుస్వప్నము సుస్వప్నమవుతుంది, అజ్ఞానం రాదు. ఈరోజు నుంచి నేను చెప్పిన మాట మీద నమ్మకం పెట్టి పడుకునే ముందు ఒక్కసారి నారదాయ నమః అనుకోండి, మీకు చెడ్డకలు వస్తే అడగండి. ఈ మాట కూడా దేవీ భాగవతంలోనే చెప్పారు. నారదుడు ఇలా మంత్రోపదేశం చేసి వెళ్ళగానే భక్తితో వేదవ్యాస మహర్షి ఈ మంత్రాన్ని జపించాడు. ఎక్కడ? హిమాలయ పర్వతంలో. అది కూడా ఎక్కడ? మేరు పర్వతం, ఇవాళ మనం కేదారం అని పిలుస్తున్న స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని నిష్ఠతో జపం చేశాడు. జపం చేస్తున్నప్పుడు ఆయనకి మనస్సులో శివుడు కనబడ్డాడు. అమ్మవారి బీజమును జపం చేస్తుంటే శివుడు కనబడ్డం ఏమిటి? మనిషికి పిల్లలు కావాలనే కోరిక ఉన్నప్పుడు నువ్వు ఏ దేవతని ఉపాసించినా శివుడు కనపడతాడు. శివుడే కనపడి పుత్ర సంతానం ఇస్తాడు. పుత్రిక కావాలనుకుని జపం చేస్తే అప్పుడు పార్వతీదేవి కనపడుతుంది. నువ్వు ఏ దేవతామంత్రం చేసినా పుత్రుడు కావాలనుకున్న వాడికి శివుడు, పుత్రిక కావాలనుకున్న వాళ్ళకి పార్వతి కనబడి తీరతారు. ఇది మంత్రశాస్త్ర నియమం. నువ్వు ఏ వంకతో ఏ మంత్ర జపం చేయి వీళ్ళే కనపడతారు. ఆయనేమో ఓం ఐం 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 అనే వాగ్బీజ జపం చేస్తూ ఉంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన నీకు సత్సంతానం కలుగుతుంది, నువ్వు సంసారంలో పడవు, వ్యామోహంలో పడవు, వ్యామోహంలోంచి బయటకు వస్తావు, నీవు ఒక కొడుకుని కంటావు, ఆ కొడుకు లోకానికి సందేశం ఇస్తాడు, అతడు భాగవతోత్తముడు అవుతాడు, అప్పుడు కొంతకాలం మళ్ళీ నీకు దుఃఖం కలుగుతుంది, మళ్ళీ దుఃఖంలోంచి బయటపడతావు, ఒక అపూర్వ పురాణము లోకమునకు అందిస్తావు అని శివుడు వరం ఇచ్చాట. అప్పుడు వ్యాసుడు, అమ్మయ్య నా తపస్సు ఫలించింది, వాగ్బీజ జపం చేశాను, అమ్మవారు శివుణ్ణి పంపింది, నాకు పుత్ర సంతానం కలుగుతుందని వరం ఇచ్చింది, ఇక నా జీవితం చరితార్థమయ్యింది అనుకున్నాడు. పూర్వకాలంలో తపస్సు పూర్తయ్యాక దేవతలకి సంతృప్తి కలిగించడం కోసం, సత్పుత్రుడు పుట్టడం కోసం, పుట్టే పుత్రుడు జ్ఞానివ్వడం కోసం యజ్ఞం చేసేవారు. అందువల్ల వ్యాసుడు ఒక యజ్ఞం చేద్దాం ఈ కేదారంలో అనుకున్నాడు. కాస్త ఓపిక తెచ్చుకుని నడవగలిగితే వ్యాసగుహ అని గుహ ఉంటుంది అన్నమాట. అక్కడ గుహ, ఆ గుహలో వ్యాసుడు కొంతకాలం ఉన్నాడు. ఎదురుగుండా గణేశ గుహ ఉంటుంది, అక్కడే గణపతి వ్యాసునికి భారతం రాసి పెట్టాడు. అక్కడ మేరుపర్వతం ఉన్నది. మేరుపర్వత శిఖరమునకు కుడివైపు బదరి ఉంటే ఎడం వైపు కేదారం ఉంటుంది. వ్యాసుడు కాబట్టి కొండ పైనుంచి కిందకి అటు వెళ్ళగలిగాడు. మనమైతే ఈ బదరి నుంచి కేదారానికి వెళ్ళాలంటే ఒక రోజు రోజంతా ప్రయాణం చేయాలి. ఇట్నుంచి అటు హిమాలయాల్లో వెళ్ళాలంటే మహాత్ములు కనుక ఆ రోజుల్లో కేదారం నుంచి బదరి, బదరి నుంచి కేదారం సంకల్పమాత్రంతో వెళ్ళగలిగేవారట. వాళ్ళు కళ్ళు మూసుకుని నేను కేదారం వెళ్ళాలంటే కేదారం, బదరి వెళ్ళాలంటే బదరి వెళ్ళగలిగేవారు. ఈ కుర్చీలో కూర్చుని వ్యాసుడు పురాణం చెప్పాక నేను ఇప్పటికిప్పుడు ఏలూరు వెళ్ళాలని అన్నాడంటే కుర్చీ అలాగే ఉంటుంది, నేను మాయమైపోయేవాట. ఇలాంటి సాధనకి ఏమని పేరు అన్నమాట? యాన సాధనము అంటారు. మంత్రములలో కొన్ని బీజములను భక్తితో నిష్ఠతో జపం చేస్తే, గురుభక్తితో జపం చేస్తే వాడికి యానశక్తి వస్తుంది. అప్పుడు వాడు ఎవరికి కనబడి ఇక్కడ ఉంటాడు, అలాగే టిక్కిన మాయమైపోతాడు. కలియుగములో అదృశ్య కరణి మంత్రములు, మనుష్యుల్ని బ్రతికించే మంత్రములు ఎవరికి కనబడకుండా వినబడకుండా దక్కకుండా వ్యాసుడు జాగ్రత్త చేశాడు హిమాలయాల్లో. సాధకులైన ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళకి తప్ప మనలాంటి వాళ్ళకి ఆ శక్తులు లేకుండా చేశాడు ఆయన. వస్తే ఏమవుతుందన్నమాట, ఆ శక్తి కలిగినటువంటి వాడు దుష్టుడైతే ఎంతోమందిని చంపవచ్చు, స్త్రీలకి ప్రమాదం రావచ్చు, లేదా దేశాలు నాశనం అయిపోవచ్చు. పూర్వకాలంలో నిగ్రహం కలిగిన వాళ్ళు మహర్షులంటే అందుకే వాళ్ళ శక్తులు దుర్వినియోగం చేసేవారు కాదు. అప్పుడప్పుడు దుర్వాసుడో విశ్వామిత్రుడో కోపం తెచ్చుకుంటేనే ఎంత వ్యవస్థ మారిపోయిందండి. సనకసనందనాథులు వైకుంఠానికి వెళ్ళి లోపలికి వెడుతున్నటువంటి సనకసనందనాథుల్ని జయ విజయులు అడ్డం కొడితే తొందరపడి మీరు 3 జన్మలు ఎత్తండి, రాక్షసులు అవ్వండి అంటే దానివల్ల జయ విజయులు ఎంత ఇబ్బంది పొందారు. వాళ్ళ ఇబ్బంది పక్కన పెట్టండి, వాళ్ళ వల్ల లోకాలు ఎంత అల్లకల్లోలం అయిపోయాయి. హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు వాళ్ళు, రావణ కుంభకర్ణులుగా పుట్టారు, శిశుపాల దంతభక్తులుగా పుట్టారు. మళ్ళీ వీళ్ళ వల్ల జనం నాశనం అయిపోతూ ఉంటే అంతటి శ్రీమన్నారాయణుడు 3 సార్లు అవతరించవలసి వచ్చిందా లేదా? మహాత్ములే ఒక్కొక్కప్పుడు తొందరపాటుతో శాపములు పెట్టడం వల్ల భగవంతునికి కూడా ఇబ్బంది వచ్చింది. ఇక సామాన్యులకి శక్తులు ఇస్తే ఎంత ప్రమాదం. అందుకే అహంకరించే వాళ్ళని, నీచులను నెత్తిమీద మొట్టికాయ మొట్టి వాళ్ళ శక్తులు లాక్కుని, వాళ్ళ సంపదలు లాక్కుని, వాళ్ళ పదవులు లాక్కుని భగవంతుడు ఏడిపిస్తూ ఉంటాడు. జ్ఞానం ఉన్నవాడి దగ్గర శక్తులుంటే, నిగ్రహం కలిగిన వాడి దగ్గర శక్తులుంటే వాడు సమస్త లోకాలని రక్షించగలుగుతాడు. మహాత్ముడు వేదవ్యాసుడు తన మహాశక్తితో ఇటు కేదారం దగ్గర ఉన్న ప్రాంతాల్లోకి ప్రత్యక్షమై యజ్ఞం చేయడానికి సంకల్పించాడు. యజ్ఞగుండం ఏర్పాటు చేసుకున్నాడు, అందులో చితుకులు పెట్టాడు, సమిధలు, అగ్నిని సృష్టించాలి. ఇంకా ఇప్పటికి మళ్ళీ హారత కర్పూరంలో ఏదో నిప్పెట్టి దాన్ని కట్టెల్లో వేసి యజ్ఞం చేయటం ఆ రోజుల్లో చేసేవారు కాదు. 2 కర్రలు ఒకదాంట్లో ఒకటి పెట్టి గిర్రం తిప్పేవారు, మధించేవారు. దానికి అరణి అని పేరు. ఈ అరణి గిర్రం తిప్పగా తిప్పగా అందులోంచి నిప్పు పుడుతుందట, కర్రలోంచి నిప్పు పుడుతుంది అనమాట. మీరు చూడండి, ఇప్పుడు కూడా అలాంటి యజ్ఞం చేసేవాళ్ళు ఉన్నారు. కర్రని కొయ్యని మధించి అందులోంచి నిప్పు పుట్టించి తద్వారా యజ్ఞం చేసే మహాత్ములు ఉన్నారు. ఈ వ్యాసుడు కూడా ఒక కొయ్య కర్ర, ఆ కర్రలో ఇంకో కర్ర పెట్టి గిర్రం తిప్పుతున్నట్ట, అరణి మధిస్తున్నాడు, అందులోంచి నిప్పు పుట్టించి యజ్ఞం చేద్దామని. అప్పుడు ఆయనకు ఎదురుగుండా ఒక దృశ్యం కనపడింది. ఏమిటా దృశ్యం? ఒక పరమసుందరీమణి ప్రత్యక్షమయ్యింది. నాకు అమ్మవారు శివుణ్ణి దర్శనమిమ్మని పంపింది, శివుడు వచ్చాడు, నాకు మంచి పుత్రుడు పుడతాడన్నాడు. ఆ పుత్రుడు ఎటువంటి వాడు అవుతాడు? నా శరీరం నుంచి పుడతాడా, లేక నేను పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుంటే ఎలాంటి భార్య వస్తుంది, ఏ రూపంలో నాకు పుత్రుడు పుడతాడు అనే ఆలోచనలతో ఉన్న వ్యాసునికి ఎదురుగా ఒక సుందరి ప్రత్యక్షమయ్యిందట, కనపడింది. ఆ సుందరి పేరు ఘృతాచి. పాలసముద్రం చిలికినప్పుడు అప్సరసలనే పేరుతో కొంతమంది స్త్రీలు పుట్టారు. అప్ అంటే నీరు, నీటిలోంచి పుట్టారు గనక అప్సరహ అన్నారు వాళ్ళని. ఎవరెవరు వాళ్ళు? వరసగా హరిణి, రంభ, ఘృతాచి, హేమ, వరూధిని, పుంజిక స్థల, వీళ్ళందరిని అప్సరసలు అంటారు. ఈ నీళ్లలోంచి పుట్టిన వాళ్ళందరూ ఇంద్రుడి యొక్క కొలువులో ఆ రోజు నుంచి ఉద్యోగానికి వెళ్ళారు. చాలా సుందరీమణులు. ఒక్క ఊర్వశి, తిలోత్తమ, ఈ ఇద్దరు మాత్రం అప్సరసలు కారు. ఎందుకని, ఊర్వశి విష్ణువు యొక్క తొడ నుంచి పుట్టింది. ఊరువు అంటే తొడ, ఊరువు నుంచి పుట్టింది గనక ఊర్వశి అన్నారు. తిలోత్తమని సుందోపసుందుల్ని చంపడం కోసం బ్రహ్మ తన శరీరం నుంచి సృష్టించాడు, కాబట్టి ఆవిడ బ్రహ్మ నుంచి పుట్టింది తిలోత్తమ. నారాయణుడి యొక్క తొడ నుంచి పుట్టింది ఊర్వశి. వీళ్ళిద్దరూ నీళ్లల్లో పుట్టలేదు, అందుకే ఇద్దరిని తప్ప తక్కిన వాళ్ళని అప్సరసలు అంటారు. ఈ ఇద్దరిని కేవలం దేవస్త్రీలు అంటారు. అలాంటి అప్సరసల్లో ఘృతాచి అనే ఒక అప్సరస ఉండేది. ఆవిడ మంచి పచ్చని వర్ణంలో ఉండేదట. చిలుక ఏ పచ్చ రంగులో ఉంటుందో అటువంటి పచ్చని రంగులో ఉండేది, మిసమిసలాడిపోయేది. ఇక ఆ సౌందర్యానికి ఎవడైనా వ్యామోహితుడు అవ్వాల్సింది. అటువంటి ఘృతాచి అరణి మధిస్తున్న వ్యాసునికి ఎదురుగా ప్రత్యక్షమయ్యింది. వ్యాసుడు ఆ సుందరిని చూచి ఒక్క క్షణకాలం వ్యామోహితుడయ్యాడు. నాకు శివుడు వరమిచ్చాడు కదా సంతానం కలుగుతుందని, ఈ ఘృతాచి అందగత్తే, యజ్ఞం చేస్తున్నప్పుడు నాకు ప్రత్యక్షం అయ్యింది. ఈవిడిని కొంతకాలం పాటు తాత్కాలిక భార్యగా పొందితే ఎలా ఉంటుంది? దేవతా స్త్రీలు ఎక్కువ కాలం ఎవరికీ భార్యలుగా ఉండరు కాబట్టి ఈవిడిని బతిమాలుకుని తాత్కాలిక భార్యగా నాకు ఉంటావా అని అడుగుతాను. ఆవిడ ఒప్పుకుంటుందేమో, అప్పుడు ఆవిడ పెళ్లి చేసుకుంటే ఆవిడ ద్వారా పుత్రుని కనొచ్చేమో, పుత్రుని పొందాక ఆవిడ పంపేయచ్చేమో, లేదంటే పెళ్లి చేసుకోవడం వల్ల ఇంకో తంట వస్తుందేమో. మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది ఆయనకి, పెళ్లి చేసుకుంటే కొన్ని తంటాలు ఉంటాయి, ఒకసారి తాళి కట్టాక ఇక ఈ రోజు నుంచి నేను నీ పెళ్ళాన్ని, నువ్వు కట్టావు తాళి, నీ జీవితం వైకుంఠపాళి అంటుందేమో, ఇక అక్కడి నుంచి ఆవిడ వదిలించుకోలేక నేను నానా యాతన పడాలేమో. పెళ్ళంటూ చేసుకున్నాక పెళ్ళాం వచ్చాక ఆవిడ కోసం ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే మళ్ళీ తిరుపతిలో ఉపన్యాసం పెట్టాలి. ఉపన్యాసం పెడితే అప్పుడు ఏ కృష్ణ లాంటి పుణ్యాత్ముడు కేటీ రోడ్లో నా ఇల్లు ఉందని దానం ఇస్తాడేమో, అప్పుడు ఆ ఇల్లు పుచ్చుకుని అందులో ఉపన్యాసాలు మానేసి సంసారం పెట్టచ్చేమో. సంసారం పెట్టాక మళ్ళీ కొడుకులు పుట్టాక వీళ్ళ కోసం లేనిపోని తగాదాలు వస్తాయి కనుక వీళ్ళ కోసం బట్టలు కొనాలి, నగలు కొనాలి, కోడళ్ళు వస్తారు, మనవలు వస్తారు, అక్కడితో నా తపస్సు అంతా పోయి నేను మురికి నీటి సరస్సులో పడిపోతానేమో. కాబట్టి పెళ్ళి పెద్ద తంట, పెళ్లి చేసుకోకుండా పిల్లలు ఎలా పుడతారు? ఇన్ని ఆలోచనలు పొందేట వ్యాసుడు కూడా. ఓ పక్కన కొడుకు కావాలని కోరుకుంది, కొడుకు వంకతో సంసారంలో ప్రవేశిస్తే తపస్సు పాడై నేను భ్రష్టుండవుతానేమో అనే భయము పట్టుకుందిట. ఇదే మహామాయ. మానవుడు మిథ్యామయమైన జీవితంలో ఎటు వెళ్ళాలో తేల్చుకోలేక గజగజలాడిపోవడానికి మాయ అని పేరన్నమాట. నారదుడు మాయలో పడ్డాడు, ఇప్పుడు వ్యాసుడు మాయలో పడ్డాడు. మిథ్యామయమౌ మాయా జగమిది మది విడువుము రాజీవా, మది విడువుము రాజీవా, నిత్య సత్యమౌ పరంజ్యోతి గని దరిజేరుము రాజీవా. నారదుడు ఒకప్పుడు సంసార వ్యామోహం వద్దు అని చెప్పడానికి ఈ జగత్తంతా మిథ్యామయం, ఇవాళున్నట్టు రేపుండదు, ఈ మాయా జగత్తుని విడిచిపెట్టు, నిత్య సత్యం పరంజ్యోతిస్వరూపమైన నారాయణ స్మరణ, నారాయణ స్మరణ ఒకటే నీకు మిగులుతుంది, తక్కినవు మిగలవు అని చెప్పాట. చెప్పి ఆయన సంసారంలో పడ్డాడు. ఈ దేవీ భాగవతంలో 6వ స్కంధంలో నారద సంసారంలో కథ ఉంటుంది. దేవీ భాగవతం చాలా పెద్దది, 9 రోజుల్లో చెప్పడం అంటే ఏనుగుని అగ్గిపెట్టిలో పెట్టడం లాంటిది. శ్రీవారి కోసం ఏనుగులు ఉన్నాయి, ఓ ఏనుగును పట్టుకొచ్చి మీరు అగ్గిపెట్టి పట్టుకొచ్చి, ఏనుగ అగ్గిపెట్టిలో పట్టు అంటే పడుతుందా? దేవీ భాగవతం అంత కథ, 40 రోజులు చెబితే ఒక్కొలిక్కి వస్తుంది. కానీ 40 రోజులు చెప్పడానికి ఇప్పుడున్న పొజిషన్లో నా వల్ల కాదు. సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వచ్చి వచ్చేయి బాబు అంటే, లేదంటే ఓ 25 ఏళ్ళ దాకా ఇంకా పురాణాలు చెప్పడానికి డేట్లు ఇచ్చాను, అవి అయితే కానీ వైకుంఠానికి రాలే అని అనాల్సి వస్తుంది నాడు. అయితే విష్ణువు దగ్గర ఒక లక్షణం ఉందిలేండి, ఆయన కనుక వైకుంఠం నుంచి విమానం పట్టుకొస్తేనే వస్తానన్నా రానన్నా నా మీద ప్రేమతో పట్టుకుపోతాడు. ప్రస్తుతం ఆగాడు ఆయన, ఇంకొక 32 ఏళ్ళు మాత్రమే నేను పురాణాలు చెబుతాంట, 32 ఏళ్ళ తర్వాత మాత్రం వైకుంఠానికి వెళ్ళిపోతాను గ్యారంటీ. మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలని కోరికగా ఉంది, మీరు వద్దాం అనుకుంటే మేము ఇక్కడే ఉంటామండి, మా అపార్ట్మెంటు, మా కంపార్ట్మెంటు, మా వ్యాపారం చూసుకుంటామంటే నేను ఏం చేయలేను, కానీ మీరు ఎవరన్నా రాదలుచుకుంటే చెయ్యొద్దండి, పర్వాలేదు. కొద్దిమంది ఎత్తారు, ఇంకా కొంతమంది ఎత్తమా మానవా అని చూస్తున్నారు అనమాట. వాళ్ళకి మళ్ళీ వాళ్ళ భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు అడగాలి, అవన్నీ తేల్చుకోండి. ఒకవేళ నేను ముందెళ్ళిపోతే నాతో పాటు మిమ్మల్ని బట్టికెడతాను, మీరు ముందెడితే మాత్రం కొంచెం నాకు చెప్పి వెళ్ళండి, చెప్పకుండా వెళ్ళిపోకండి, అక్కడ కూడా నా సీట్ నాకు కేటాయించండి, నా సీట్లో మాత్రం కూర్చోకండి. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ జీవితం మిథ్య, ఏం చెయ్యాలి అని వ్యాసుడు ఎడ థెరపీ లేని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో ఘృతాచి ఆయన్ని చూసింది. ఈయన సంసారంలో పడనా వద్దా అనుకుంటున్నాడు. ఆయనంటే నాకు ఇష్టమే, ఆయన ద్వారా సంతానం పొందాలని ఉంది, కానీ ఈ ఆడదెవరో వచ్చి నన్ను సంసారంలో పెడుతోందనే కోపంతో తొందరపడి చెప్పిస్తాడేమో. విశ్వామిత్రుడు ఒకప్పుడు నన్ను చెప్పిస్తే నేను కొంతకాలం రాయి అయ్యాను, ఒకప్పుడు దుర్వాసుడు శాపం పెట్టాడు అప్పుడు యాతన పడ్డా, ఇప్పుడు మళ్ళీ వ్యాసుడు శాపం పెడితే రాయి అవ్వలేను, ఆ రాయి అయినా పర్వాలేదు, పద్మాకర్ గారి పురాణంలో మైకులు కదలకుండా పెట్టే రాయి అయితే కొంతైనా పర్వాలేదు, పురాణం వినొచ్చా వంకతో, దిక్కుమాలిన రాయి అయితే ప్రమాదం అని వెంటనే ఆవిడేం చేసింది, వ్యాసుడి మీద భయంతో వ్యాసుడు శాపం పెడతాడేమో అనుకుని అందమైన ఆడు చిలుకగా మారిపోయి తుర్రను ఎగిరిపోయింది. ఇలా చిలుకగా మారి ఆవిడ ఎగిరింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలిగా. మళ్ళీ రేపు 4వ రోజు కార్యక్రమంలో సాయంత్రం 6 గంటలకి మీరు అడుగు పెడితే తక్కిన కథలు వింటారు. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి చెబుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు.